సాధారణ జీవితంలో మనము కొన్ని విషయములను తాత్కాలిక ఉపయోగము కొరకు మరికొన్ని విషయములను సుదీర్ఘకాల ఉపయోగము కొరకు వ్రాస్తామని మనందరికీ తెలుసు. అవును, క్రీస్తు అనుచరులకు ఏనాడు నిరర్ధకము కాని ఒక గ్రంథము ఉన్నది, అదే బైబిల్. తరము వెంబడి తరము దేవుని ప్రజలు లేఖనములను ఆనందించారు, మరియు మనము కూడా ఆనందించాలి. ఎందుకంటే ప్రతి యుగములోనూ ప్రతి చోట దేవుని కొరకు జీవించుటకు కావలసిన అనేక విషయములను బైబిల్ చెబుతుంది. యేసు బైబిలును సమస్తము నెరవేర్చబడు వరకు దేవుని పిల్లలకు ప్రామాణికతగా నిలిచియుండుదానిగా దేవుని వాక్యముగా చూశాడు. ఆయన అనుచరులముగా మనము కూడా ఇలానే చేస్తాము. ఆయన మనకు లేఖనమును అనుగ్రహించాడు. వ్యాఖ్యానమునకు పునాదులు అను మన పాఠ్యక్రమములో ఇది 7వ పాఠము, మరియు దీనికి లేఖనమును అనువర్తించుట అనుశీర్షికనిచ్చాము. ఈ పాఠములో ఆధునిక శ్రోతలకు లేఖనం యొక్క వాస్తవిక అర్థమును ఎంతో ఉపయోగకరముగా చేయు పలు అనువర్తన విధానములను మనము సూచిద్దాము. ఈ పాఠ్యక్రమములో అనువర్తన ప్రక్రియను మనము ఈ విధముగా నిర్వచిద్దాము. సమకాలీన శ్రోతల యొక్క భావనలు, ప్రవర్తనలు మరియు భావోద్వేగముల మీద ప్రభావము చూపు విధముగా బైబిలు పత్రము యొక్క వాస్తవికార్థమును తగిన విధముగా వారికి అనుసంధానము చేయుట. వాస్తవికార్థమును గూర్చి మనము ఇంతకుముందు ఇచ్చిన నిర్వచనమును ఈ నిర్వచనము ఉపయోగిస్తుంది కాబట్టి వాస్తవిక అర్థము అంటే ఏమిటో జ్ఞాపకము చేసుకునుట సహాయకరముగా ఉంటుంది. లేఖనము దాని యొక్క మొదటి శ్రోతలకు తెలియజేయాలని దాని దైవిక మరియు మానవ రచయితలు ఉద్దేశించిన భావనలు, ప్రవర్తనలు మరియు భావోద్వేగాలు. రచయిత నిజముగా ఏమి చెప్పాడో మనము అర్థము చేసుకున్న తరువాత మనము అనువర్తనమును ఇవ్వగలము. అనువర్తనము అనునది వాక్యభాగం యొక్క అర్థములో నుండి వెలువడుతుంది, మరియు వాస్తవిక అర్థమును వీలైనంత తెలుసుకునుట మన గ్రహింపుకు తోడ్పడుతుంది. కాబట్టి వాస్తవిక శ్రోతలు మరియు మన వేదాంత శాస్త్ర అవగాహన ఒకే విధముగా ఉన్నదా? మనం మోషే నిబంధనకు ఆధీనములో ఉన్నామా? మనం ఏదో ఒక నియమమునకు ఆధీనములో ఉన్నామా? కాబట్టి వేదాంత శాస్త్రము మరియు సాంస్కృతిక వాస్తవిక నేపథ్యము మరియు చరిత్రను అర్థము చేసుకునుట దానిని సరిగా గ్రహించుటలో మనకు తోడ్పడుతుంది. మనము ఇప్పుడు క్రీస్తు యొక్క ముగించబడిన కార్యము యొక్క ఆధీనములో ఉన్నాము. కాబట్టి క్రీస్తు యొక్క ముగించబడిన కార్యము ద్వారా ఆ అర్థమును వెలికి తీయాలో లేదో ఇప్పుడు మనకు తెలుసు. ఇప్పుడు అనువర్తన ప్రక్రియ ఎల్లప్పుడూ సులభమైనది కాదు. ఎందుకంటే బైబిల్ వ్రాయబడిన కాలములకు మరియు మన దినములకు మధ్య జరిగిన ప్రాముఖ్యమైన పురోగమనములను మనము పరిగణలోనికి తీసుకోవాలి. అయితే అనువర్తన ప్రక్రియ యొక్క లక్ష్యము లేఖనము మొదటిగా వ్రాయబడినప్పుడు మరియు ఇప్పుడు ఒకే విధముగా ఉన్నది. అది దేవుని చిత్తానుసారము దేవుని ప్రజల యొక్క భావనలను, ప్రవర్తనలను మరియు భావోద్వేగములను ప్రభావితం చేయుట. వాస్తవిక అర్థము మరియు అనువర్తనమునకు మధ్య మనము చేయగల అత్యంత ప్రాముఖ్యమైన ఒక వ్యత్యాసము ఏమనగా, వాస్తవిక అర్థం యొక్క మన పరిశోధన లేఖనము దాని మొదటి శ్రోతల యొక్క భావనలు, ప్రవర్తనలు మరియు భావోద్వేగముల మీద చూపనుద్దేశించిన ప్రభావం మీద దృష్టి పెడుతుంది. అయితే అనువర్తనం యొక్క వ్యాఖ్యాన ప్రక్రియ ఈ స్థాయిలలో ఆధునిక శ్రోతలు ఏ విధముగా ప్రభావితము చేయబడాలి అను విషయము మీద దృష్టి పెడుతుంది. మన అనువర్తనమునకు వాక్యభాగం యొక్క వాస్తవిక అర్థము కీలకమై ఉన్నది. ఎందుకంటే అది వాక్యభాగం యొక్క ప్రేరేపిత మరియు అధికారిక అర్థమై ఉన్నది. కాబట్టి లేఖన భాగం యొక్క సరి అయిన ఆధునిక అనువర్తనము దాని యొక్క వాస్తవిక అర్థమునకు ఎల్లప్పుడూ నమ్మకముగా ఉండాలి. అదే సమయంలో ఒక భావనలో మన ఆధునిక అనువర్తనములు ఎల్లప్పుడూ వాస్తవిక అర్థమును మించి వెళ్ళాలి. ఎందుకంటే అవి ఆధునిక కాలములు, సంస్కృతులు మరియు వ్యక్తులను పరిగణలోనికి తీసుకోవాలి. బైబిల్ భాగం యొక్క వాస్తవిక అర్థమును తెలుసుకునుట దానిని మన జీవితమునకు అనువర్తించుటలో సహాయపడుతుంది. ఎందుకంటే దాని యొక్క వాస్తవిక ఉద్దేశ్యము అనగా దాని యొక్క మొదటి శ్రోతలలో, దాని మొదటి పాఠకులలో, పరిస్థితుల వెలుగులో, వారి నేపథ్యము వెలుగులో లేఖన భాగము మార్పును తీసుకుని రావాలని దేవుడు ఉద్దేశించిన విధానము మరియు వారు ఎదుర్కొనిన శ్రమలు మరియు శోధనల మధ్య ఆ సమయమందు వారు ఎరిగియుండిన లేక కలిగియుండిన లేఖనము దాని వాస్తవిక అర్థములో ఒక కీలకమైన భాగమయ్యున్నది అని మనము గుర్తిస్తాము. అది వారి కొరకు దేవుని యొక్క అనువర్తనమై ఉన్నది. వాస్తవానికి ఆ అర్థము వారి జీవితములలో పరిశుద్ధాత్మ యొక్క పవిత్రపరచు ఉద్దేశమును నెరవేర్చుచున్నది. సరే, వారి జీవితములలో ఆత్మ యొక్క ఉద్దేశము మన జీవితములలో పరిశుద్ధాత్మ యొక్క ఉద్దేశమునకు కొనసాగింపుగా ఉన్నది. కాబట్టి వారి పరిస్థితిని, వారి అవసరతను మనము ఎంత ఎక్కువగా అర్థము చేసుకుంటే అంతగా వాస్తవిక నేపథ్యములో వాస్తవిక శ్రోతలకు దేవుడిచ్చిన ఆ వాక్యభాగము యొక్క ఉద్దేశ్యము నెరవేర్చబడుతుంది, మరియు అది మన జీవితములో, మన పరిస్థితిలో, ఆ వాక్యభాగంను అనువర్తించుటలో ఆత్మకు తోడ్పాటునిస్తుంది. మరియు కాపరులు, ప్రసంగికులు, బోధకులుగా మనము లేఖన భాగమును అనువర్తించుచుండగా ఇది మనకు మార్గదర్శకముగా ఉండాలి. మార్పును కలిగించుట కొరకు, వారి జీవితములలో మార్పును తెచ్చుటకు దేవుడు దీనిని ఎలా ఉద్దేశించాడు మరియు అది నేడు మనలను మరింతగా క్రీస్తు యొక్క స్వరూపములోనికి మార్చుటకు పరిశుద్ధాత్మ ఉద్దేశమునకు ఎలా తోడ్పాటునివ్వగలదు? అనువర్తన ప్రక్రియను గూర్చిన మన సంభాషణ మూడు విషయముల మీద దృష్టి పెడుతుంది. మొదటిగా, అనువర్తనము యొక్క అవసరతను మనము పరిగణిద్దాము. రెండవదిగా, అనువర్తనము సాధ్యపరచు వాస్తవిక అర్థము మరియు ఆధునిక శ్రోతల మధ్య ఉన్న అనుబంధములను మనము పరీక్షిద్దాము. మూడవదిగా, బైబుల్ వ్రాయబడిన సమయములకు మరియు నేటి జీవితములకు మధ్య జరిగిన కొన్ని ప్రధానమైన పురోగమనములను మనము చూద్దాము. అనువర్తన యొక్క అవసరతతో ఆరంభిద్దాము. యాకోబు పత్రిక 1:21-25 అనువర్తనము యొక్క అవసరతను గురించి యాకోబు మాట్లాడిన విధానమును వినండి. అందుచేత సమస్త కల్మషమును, విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. మీరు వినువారు మాత్రమయ్యుండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్యప్రకారము ప్రవర్తించువారునయ్యుండుడి. ఎవడైనను వాక్యమును వినువాడయ్యుండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొను మనుష్యుని పోలియున్నాడు. వాడు తాను చూచుకుని అవతలికి పోయి తానిట్టివాడో వెంటనే మరిచిపోవునుగదా. అయితే స్వాతంత్ర్యమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరిచూచి నిలకడగా ఉండేవాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియను చేయువాడయుండి తన క్రియలో ధన్యుడగును. లేఖనము చెప్పు విషయములను తెలుసుకునుట మాత్రమే చాలదు అని యాకోబు బోధించాడు. లేఖనము నుండి తగిన లాభములను పొందుటకు దాని ద్వారా మనము ప్రభావితము చేయబడాలి. మన భావనలు, ప్రవర్తనలు మరియు భావోద్వేగములు మారాలి. మనము దేవుని ఆశీర్వాదములను పొందగోరుచుంటే ప్రతి విశ్వాసికి ఇట్టి అనువర్తనము ఖచ్చితముగా అవసరమయ్యున్నది. అయితే అనువర్తనములోని ఈ పరిణామమునకు దారితీయు ప్రక్రియ విషయం ఏమిటి? మన భావనలు, ప్రవర్తనలు మరియు భావోద్వేగములు ప్రభావితము చేయబడవలసిన విధానమును నిర్ధారించుటకు కృషి చేయుట అవసరమా? సరే, లేఖనములను ఒకని అనుదిన జీవితమునకు అనువర్తించుటకు మరియు ఔచిత్యముగా చేయుటకు ఉత్తమమైన మార్గము లేఖనము యొక్క విలువలు లేక లేఖనము యొక్క బోధన లేక లేఖనము యొక్క వేదాంత శాస్త్రము అనువర్తించబడు నేపథ్యమును గూర్చి ఆలోచన చేయుట అయ్యున్నది. మరొకసారి, ఇది నేను వ్యవహరించుచున్న వాక్యభాగము మీద ఆధారపడి ఉంటుంది. కానీ సాధారణముగా లేఖనములో ప్రాముఖ్యమైన వైఖరులు ఉన్నాయి. అవి మన దేవుని గూర్చి మనము ఆలోచన చేయు విధానము, మన పొరుగువాణిని గూర్చి మనం ఆలోచన చేయు విధానము, నేను చూపవలసి ఉండిన దయ వంటివి, మరియు నేను జీవించవలసిన విధానమును నాకు చూపుతాయి. మరియు అట్టి విలువలు చాలా ప్రాముఖ్యమై ఉన్నవి. బైబిలును మనము ఒక చరిత్ర పుస్తకముగా లేక దాని వేదాంత శాస్త్రము విషయంలో పొంతనలేనిదిగా మనము అధ్యయనము చేయుటకు ప్రయత్నించినప్పుడు లేఖన భాగము మనకు నేర్పుచున్న నైతిక కోణమును పరిగణించని ప్రజలుగా ఉన్నప్పుడు ఒక సమస్య ఎదురవుతుంది. అయితే లేఖనమంతటా స్పష్టముగా కనిపించు లేఖనము యొక్క అనుబంధ నైతిక కోణమును పరిగణలోనికి తీసుకున్నప్పుడు ప్రతి వాక్యభాగము మనలను సరి అయిన జీవితము జీవించున్నట్లు దానిని అనువర్తించుకునుటకు పిలుపునిస్తుంది. 1 కొరింథీ పత్రిక 10:11 ఈ మాటల ద్వారా సమకాలీన అనువర్తనమును వెదకుట యొక్క ప్రాముఖ్యతను పౌలు కనుపరచాడు. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. ఈ అధ్యాయం యొక్క నేపథ్యంలో నిర్గమకాండము మరియు సంఖ్యాకాండము గ్రంథములను పౌలు కొరింథీయులకు జ్ఞాపకము చేస్తూ నిర్గమకాండ కాలములోని ఇజ్రాయేలీయులు దేవుని మీద తిరుగుబాటు చేయుట ద్వారా పొందిన తీర్పును గూర్చిన వృత్తాంతములను తెలియజేశాడు. మరియు ఈ వచనములో కొరింథులోని సంగమునకు ఈ వృత్తాంతములను అనువర్తించుటకు అవసరమైన అడుగులను అతడు తీసుకున్నాడు. వాస్తవిక శ్రోతలు మరియు తన కొరింథు సంఘ శ్రోతల మధ్య ఉన్న అనుబంధములను లేక కొనసాగింపులను మరియు మోషే దినములకు మరియు తమ దినములకు మధ్య జరిగిన పురోగమనములను లేక మార్పులను పరిగణించుట ద్వారా పౌలు పాత నిబంధన వృత్తాంతములను క్రొత్త నిబంధన సంగమునకు అనువర్తించాడు. ఒకవైపున ఈ సంగతులు దృష్టాంతములుగా మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను అని చెప్పుట ద్వారా పౌలు ఈ ఇరుపక్షముల శ్రోతలను అనుబంధపరిచాడు. ఈ అనుబంధమును చేయుట పౌలుకు కష్టమైన పని ఏమీ కాదు. నిర్గమకాండము మరియు సంఖ్యాకాండము గ్రంథము వాస్తవముగా ఐగుప్తు నుండి బయటకు వచ్చిన తరువాత రెండవ తరము ఇజ్రాయేలీయుల కొరకు వ్రాయబడినది. మొదటి తరము వారు అనుభవించిన వైఫల్యములను పునరావృతము చేయవద్దని ఈ ప్రజలను హెచ్చరించుటకు ఇవి వ్రాయబడినవి. కాబట్టి పౌలు మొదటిగా కొరింథీయులు మరియు వాస్తవిక శ్రోతల మధ్య ఉన్న పోలికల మీద దృష్టి పెట్టాడు. కొరింథులోని సంఘము వైఫల్యము అను అపాయమునకు అంచున ఉన్నది. కాబట్టి ఈ వృత్తాంతములు వాస్తవిక శ్రోతలను హెచ్చరించిన విధముగానే వారిని కూడా హెచ్చరించాయి. మరొకవైపు మోషే కాలము నుండి జరిగిన ప్రాముఖ్యమైన పురోగమనములను పరిగణలోనికి తీసుకునుట ద్వారా పౌలు తన అనువర్తనమును సమర్థించాడు. ఇజ్రాయేలు వైఫల్యములు మొదటి తరము ఇజ్రాయేలుయుల జీవితములలో జరిగినవి, కానీ అవి పౌలు శ్రోతల కొరకు మరియు ఇతర విశ్వాసులందరి కొరకు వ్రాయబడినవి. లేఖన నివేదిక పాత నిబంధన అనుభవములను సంఘము కొరకు ఉదాహరణలుగాను హెచ్చరికలుగాను మార్చింది, మరియు అవి వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. యుగాంతమందు సంభవించు అను వ్యక్తీకరణము పాత నిబంధన కాలము నుండి క్రొత్త నిబంధన కాలమును వ్యత్యాసపరచుటకు అనేక మంది క్రొత్త నిబంధన రచయితలు ఉపయోగించినదయ్యున్నది. ఈ మాటల ద్వారా నిర్గమకాండము మరియు సంఖ్యాకాండము యొక్క వాస్తవిక శ్రోతలకు అందుబాటులో లేని విమోచన చరిత్రలో జరిగిన పురోగమనముల యొక్క లాభములు కొరింథీయులకు అందుబాటులో ఉన్నాయని పౌలు గుర్తించాడు. కొరింథీయులు మోషే కాలమునకు సుమారుగా 1000 సంవత్సరముల తరువాత జీవించారు. వాస్తవిక శ్రోతల వలె వారు ఐగుప్తు నుండి కనానుకు ప్రయాణము చేయుటలేదు. వారు క్రొత్త ఆకాశములు మరియు క్రొత్త భూమి వైపుకు ప్రయాణించుచున్నారు. యుగముల యొక్క సంభావ్యత వారి మీదకి వచ్చి ఉన్నది. ఫలితంగా కొరింథీయుల కొరకు పౌలు యొక్క అనువర్తనము ఈ పురోగమనములను పరిగణలోనికి తీసుకుంది, మరియు మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయములోని మిగిలిన భాగమంతటిలో పౌలు ఈ భిన్నత్వములను ఎత్తిచూపాడు. మరియు అక్కడ తమ వ్యక్తిగత క్రైస్తవ జీవితములో లేక సంఘములో అనుబంధములలో దిగజారిపోవద్దని అతడు కొరింథీయులను హెచ్చరించాడు. పాత నిబంధన గ్రంథములైన నిర్గమకాండము మరియు సంఖ్యాకాండమును పౌలు కొరింథులోని క్రైస్తవులకు అనువర్తించుట మనము లేఖనములను అనువర్తించు ప్రతిసారి జరుగు ఒక సామాన్య ప్రక్రియను ప్రతిబింబిస్తుంది. అనువర్తన ఎల్లప్పుడూ వాస్తవిక మరియు ఆధునిక శ్రోతల మధ్య అనుబంధములను మరియు వారి మధ్య జరిగిన పురోగమనములను పరిగణలోనికి తీసుకోవాలి. నేటి మన జీవితములకు లేఖనముల యొక్క అనువర్తనములను సరియైన విధానములో చేయుటకు ఈ అనుబంధములను మనము గుర్తించాలి మరియు ఈ పురోగమనములను పరిగణించాలి. అనువర్తనం యొక్క అవసరతను ఇప్పటి వరకు మనము చూశాము. కాబట్టి ఇప్పుడు బైబిల్ గ్రంథముల యొక్క వాస్తవిక పాఠకులు మరియు ఆధునిక శ్రోతల మధ్య ఉన్న అనుబంధములు లేక కొనసాగింపుల మీద మనము దృష్టి పెడదాము. పురాతన మరియు ఆధునిక శ్రోతల మధ్య అనుబంధములు లేక కొనసాగింపులు బైబిల్ భాగములను ఆధునిక ప్రజలకు ఔచిత్యముగా చేస్తాయి. ఈ కొనసాగింపులను వర్ణించుటకు లెక్కలేనన్ని మార్గములు ఉన్నాయి. ఈ పాఠములో ఈ అనుబంధములను మనము 3 ప్రధానమైన విభాగములుగా విభజిద్దాము. మొదటిగా ఇరుపక్షముల శ్రోతలకు ఒకే దేవుడు ఉన్నాడు అని మనము చూద్దాము. రెండవదిగా వారు ఒకే విధమైన లోకములో జీవించారు. మూడవదిగా వారు ఒకే విధమైన ప్రజలై ఉన్నారు. ఈ విభాగములలో ప్రతి దానిని ఒక్కొక్కటిగా చూద్దాము, మరియు వారు ఒకే దేవుని కలిగి ఉన్నారు అను వాస్తవముతో ఆరంభిద్దాము. లేఖనములోని శ్రోతలందరూ తమ స్వామి భక్తిని మరియు విధేయతను చూపవలసిన ఒకే దేవుడు ఉన్నాడు అని లేఖనములు స్పష్టము చేస్తాయి. మరియు సాంప్రదాయిక క్రైస్తవ వేదాంత శాస్త్రము బోధించుచున్నట్లు దేవుడు మారనివాడు, అనగా ఆయన మార్పు చెందడు. దేవుడు మారనివాడు కాబట్టి మరియు ఆయనకు స్వామిభక్తిని మరియు విధేయతను చూపుట సార్వత్రిక బాధ్యత అయ్యున్నది కాబట్టి లేఖనము వాస్తవిక శ్రోతల మీద చూపవలసి ఉండిన ప్రభావము మరియు ఆధునిక శ్రోతల మీద చూపవలసి ఉండిన ప్రభావం మధ్య బలమైన అనుబంధములు ఉన్నాయి. దేవుడు మారనివాడు అను మాటకు అర్థం ఏమిటంటే ఆయన అస్తిత్వము, పూర్ణతలు, ఉద్దేశ్యములు మరియు వాగ్దానములు మార్పు చెందనివై ఉన్నవి. కాబట్టి ఆయన అస్తిత్వము, ఆయన స్వభావము, ఆయన సారము, ఆయన పూర్ణతలు మరియు ఆయన ఈ గుణములను కలిగి ఉన్న పరిమాణము, ఆయన ఉద్దేశ్యములు, ఆయన చేయుటకు నిర్ధారించిన విషయములు, ఆయన వాగ్దానములు మరియు ఆయన మనకు చెప్పిన ప్రతిదీ చేయు విధానము, దేవుడు ఈ విషయములలో మారనివాడై ఉన్నాడు. అంటే దేవుడు మనతో క్రియాశీలకముగా అనుబంధ వ్యక్తిగత రూపములో మనతో అనుబంధమును కలిగి ఉండడు అని దీని అర్థము కాదు. కాబట్టి ఆయన మన ప్రార్థనలను వింటాడు, మన పాపమును బట్టి చింతిస్తాడు, మన నమ్మకత్వమునందు ఆనందిస్తాడు. ఈ విధముగా దేవుడు ప్రధానముగా మారనివాడు, అనుబంధముల విషయంలో మార్పు చెందువాడు అని అంటుంటారు. ఆయనతో మన అనుబంధము విషయంలో ఆయనను వివిధ పరిమాణములలో అనువర్తించుకుంటారు. అయితే అదే సమయంలో ప్రధానమైన గుణముల విషయంలో మారనివానిగా ఉన్నాడు. త్రియేక దేవుని ప్రధానమైన గుణములలో ఒకటి ఆయన మారని గుణమై ఉన్నది. అనేక వేదాంతశాస్త్ర పుస్తకములలో ఈ పదమును మీరు చూస్తారు. ఈ మారని గుణమును మార్పు చెందని అని అనువదించవచ్చు. మరియు ఇది అద్భుతమైన వార్త అయి ఉన్నది. ఎందుకంటే మన జీవితములలో, మన లోకములో, మన అనుబంధములలో మరియు మన నశ్వరమైన జీవితములలో కూడా ప్రతి విషయం యొక్క అశాశ్వతత్వము మరియు తాత్కాలికతను గూర్చి మనకు తెలుసు. దేవుని గూర్చిన వర్ణన మాత్రమే సర్వలోకములో స్థిరమైనది అని నా ఆలోచన. నిన్న, నేడు, నిరంతరం ఏకరీతిగా ఉన్న ఈ దేవుని దర్శనము వైపునకు అలసిన మన ప్రాణములను ఏమి ఆకర్షిస్తుంది? ఇది మనమంతా కలిగి ఉన్న ఒక అమోఘమైన మానసిక మరియు ఆత్మీయ అవసరత అయ్యున్నది. మరియు ఎట్టి పరిస్థితిలో స్థిరమైన బండ, నమ్మకమైన పర్వతములు కదిలినప్పుడు మరియు సమస్తము సముద్రములో పడిపోవచ్చున్నట్లు అనిపించినప్పుడు మన ప్రాణములకు లంగరుగా పనిచేయు ఆ మారని దేవుని యందు మనము బలమును పొందుకుంటాము అని నేను అనుకుంటున్నాను. దైవిక మారనితనము అను బైబిల్ భావన దేవుడు నిష్క్రియాత్మకముగా ఉన్నాడు అను అర్థమునివ్వదు. బైబిల్ పదముల ప్రకారం నిష్క్రియమైన దేవుడు ఒక పనికమాలిన విగ్రహము అయ్యున్నది. అయితే లేఖనములోని దేవుడు తన సృష్టితో వాస్తవమైన రీతిలో మరియు అర్థవంతమైన మార్గములలో పాలు పంచుకొనుచున్నాడు. దేవుని యొక్క మారని గుణములో మూడు సంక్లిష్టమైన కోణములు ఉన్నాయని సాంప్రదాయక క్రైస్తవ వేదాంత శాస్త్రము సరిగానే ఉద్ఘాటించింది. మొదటిగా దేవుని నిత్య ఆలోచన లేక చరిత్ర కొరకు ఉన్నతమైన ప్రణాళిక మారనిదై ఉన్నది. దేవుని నిత్య ప్రణాళికను గూర్చి విభిన్నమైన క్రైస్తవ పరంపరలు విభిన్నమైన రీతులలో అర్థము చేసుకునిచున్నప్పటికీ దేవుడు చేసిన, చేయుచున్న మరియు చేయబోచున్న ప్రతి విషయము ఒక ఐక్య ప్రణాళికలో భాగమయ్యున్నది అని మనమంతా సమ్మతించాలి. దేవుడు సమస్తమును ఎరిగినవాడై ఉన్నాడు మరియు ఆయన సృజించిన గమ్యము వైపుకు చరిత్రను నిర్దేశించుటకు ఆయన ఆ జ్ఞానమును ఉపయోగించుచున్నాడు. యెషయా గ్రంథము 46:10 దేవుడు సెలవిచ్చినట్లు, నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెరవేర్చుకునేదననియు చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలుగబోవు వాటిని తెలియజేయుచున్నాను, పూర్వకాలము నుండి నేనే ఇంక జరగని వాటిని తెలియజేయుచున్నాను. ఎఫెసి పత్రిక 4:11 పౌలు వివరించినట్లు, జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను, మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలెనని దేవుడు తన చిత్తప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించెను. దేవుడు సమస్తము కొరకు ప్రణాళికను కలిగి ఉన్నాడు అని పౌలు స్పష్టము చేశాడు. ఈ ప్రణాళిక ఆయన విశ్వాసులను రక్షణ కొరకు ఎన్నుకునిన లేక ముందుగా నిర్ణయించిన కాలము నుండి ఉనికిలో ఉన్నది. అవును, ముందుగా నిర్ణయించుట అను విషయమును విభిన్నమైన పరంపరలు విభిన్నమైన రీతులలో వ్యాఖ్యానించాయి. అయితే లోకమును సృజించక మునిపే దేవుడు ముందుగా నిర్ణయించాడు అను విషయము నిస్సందేహమైనదై ఉన్నది. ముందు నిర్ణయము ఆయన నిత్య ఆలోచనలో భాగమయ్యున్నది. మరియు ఈ ఆలోచన మారనిదై ఉన్నది, ఎందుకంటే దానికి అనుగుణంగా ఉండు విధముగా దేవుడు సమస్తమును జరిగిస్తాడు. దేవుని ప్రణాళికలోని మారని గుణము జాగ్రత్తగా పరిశీలన చేస్తే ప్రాచీన కాలములో దేవుని మార్గములు నేటి ఆయన మార్గములను పోలినవి అను నిశ్చయతనిస్తుంది. ఏదో ఒక స్థాయిలో తన ప్రాచీన ప్రజల కొరకు దేవుని చిత్తము మరియు మన కొరకు ఆయన కలిగి ఉన్న చిత్తము పోలిక కలిగి ఉన్నది. ఎందుకంటే ఈ రెండు సృష్టి కొరకు ఆయన కలిగి ఉన్న ఏక మారని ఉద్దేశ్యములో సరిగా సరిపోతాయి. రెండవదిగా, దేవుడు తన స్వభావం విషయములో కూడా మారనివాడై ఉన్నాడు. ఆయన సారము, వ్యక్తిత్వము మరియు గుణములు ఎన్నడూనూ మార్పు చెందవు. ఇప్పుడు స్పష్టముగా దేవుడు తన స్వభావములోని పలు కోణములను ఇతర సమయముల కంటే ఎక్కువగా కొన్ని సమయములలో ప్రధానముగా బయలుపరుస్తాడు. కొన్నిసార్లు ఆయన తన కనికరమును కనుపరుస్తాడు, మరికొన్నిసార్లు ఉగ్రతను చూపుతాడు. కొన్నిసార్లు ఆయన తన సర్వజ్ఞతను కనుపరుస్తాడు, మరికొన్నిసార్లు దానిని దాచి ఉంచుతాడు. అయితే ఆయన గుణముల యొక్క సంపూర్ణత, ఆయన నిత్య స్వభావము ఎల్లప్పుడూ ఒకే విధముగా ఉంటుంది. ఇందుమూలముగానే యాకోబు పత్రిక 17:17 యాకోబు దేవుని గూర్చి ఇలా మాట్లాడుతున్నాడు, జ్యోతిర్మయుడగు తండ్రి, ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. లేఖనం యొక్క వాస్తవిక అర్థము మరియు ఆధునిక అనువర్తనము మధ్య ఎల్లప్పుడూ ప్రాముఖ్యమైన అనుబంధములు ఉన్నాయని చూచున్నట్లు దేవుని యొక్క మారని గుణము మనకు సహాయపడుతుంది. ఒక వాక్యభాగము ఒక దైవిక గుణమును గురించి మాట్లాడునప్పుడు వాస్తవిక శ్రోతలు ఆ గుణమును దేవుని యొక్క ఇతర గుణముల దృష్ట్యా అర్థము చేసుకోవాలని ఆపేక్షించబడింది. ఇదే విధముగా ఆధునిక శ్రోతలు కూడా దేవుని గుణములను ఏనాడు చిన్నబొచ్చని రీతిలో ప్రతి లేఖన ఉద్ఘాటనలను అనువర్తించాలని ఆపేక్షించబడింది. ఈ కారణం చేత దేవుని యొక్క మారని గుణములు ఎల్లప్పుడూ వాస్తవిక అర్థము మరియు ఆధునిక అనువర్తనముల మధ్య కొంత పోలికను రూపొందిస్తాయి. మూడవదిగా, దేవుడు తన నిబంధన వాగ్దానముల విషయంలో మారనివాడు లేక మార్పు లేనివాడై ఉన్నాడు. దేవుడు తాను నిబంధనలో వాగ్దానము చేసిన ప్రతి విషయమును నెరవేర్చుతాడు. దేవుడు చెప్పు ప్రతి మాట ఒక వాగ్దానమై ఉన్నది అని కొందరు క్రైస్తవులు అపార్థము చేసుకుంటారు. అయితే వాస్తవం ఏమిటంటే, దేవుడు ఒక మొక్కుబడిని తీసుకునినప్పుడు లేక ఒక నిబంధన చేసినప్పుడు లేక ఒక వడంబడికను చేసినప్పుడు మాత్రమే వాగ్దానము చేస్తాడు. సంఖ్యాకాండము 23:19 మనము చదువునట్లు, దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా? దేవుడు వాగ్దానము చేసినప్పుడు ఆయన మాట మారనిదై ఉంటుంది. లేని ఎడల ఆయన తన మనస్సును మార్చుకునుటకు స్వతంత్రుడై ఉన్నాడు. ఆదికాండము 15:5 అబ్రహాము సంతతిని ఆకాశ నక్షత్రముల వలె లెక్కకు మించిన వారిగా చేస్తాను అని దేవుడు చేసిన వాగ్దానమును పరిగణించండి. ఈ ప్రతిపాదనకు అబ్రహాము కృతజ్ఞుడయ్యాడు, కాని దానిని స్థిరపరచమని అతడు దేవుని కోరాడు. కాబట్టి అతనితో ఒక నిబంధన చేయుట ద్వారా దేవుడు స్పందించాడు. అయితే దేవుడు వాగ్దానము చేయని సందర్భాలలో ఆయన మాటలను, శాపములను గుర్చిన హెచ్చరికలు మరియు ఆశీర్వాదముల ప్రతిపాదనలుగా మనము ఉత్తమమైన రీతిలో అర్థము చేసుకోవచ్చు. ఉదాహరణకు, యోనాగ్రంథములో నినివే పట్టణమును నాశనము చేస్తానని దేవుడు హెచ్చరించిన విధానమును, తరువాత ప్రజలు పశ్చాత్తాపపడినప్పుడు దానిని విడిచిపెట్టిన విధానమును జ్ఞాపకము చేసుకోండి. నిస్సందేహముగా ఆ సమయమందు నినేవేను నాశనము చేయు విషయములో దేవుడు మనస్సు మార్చుకున్నాడు. అయితే వారిని విడిచిపెట్టినప్పుడు ఆయన ఏ విధమైన వాగ్దానములను ఉల్లంఘించలేదు. నిబంధన వాగ్దానములు దేవుడు నిబంధన వడంబడికల ద్వారా చేసిన ప్రమాణములై ఉన్నవి. దేవుడు తన నిబంధనను మరియు తన నిబంధన వాగ్దానములను నెరవేర్చుతాడు అని లేఖనములోని ప్రతి దేవుని ప్రత్యక్షత ఊహిస్తుంది. వాస్తవిక శ్రోతలు లేఖనములోని ప్రతి భాగమును దీని వెలుగులోనే అర్థము చేసుకోవాలి, మరియు ఆధునిక శ్రోతలు కూడా ఇలానే చేయాలి. దేవుని యొక్క మారని వాగ్దానములపై మనము సంపూర్ణమైన నిశ్చయతను కలిగి ఉండాలి, మరియు ఆయన ప్రతిపాదనలు మరియు హెచ్చరికలు విధేయత చూపునట్లు మనలను పురికొల్పాలి. లేఖనం యొక్క మొదటి శ్రోతలు కలిగి ఉన్న అదే దేవుని మనము కూడా కలిగి ఉన్నాము అని మనము చూశాము. కాబట్టి మనము అదే విధమైన లోకములో నివసించుచున్నాము అను సత్యమును ఇప్పుడు చూద్దాము. అనేక యుగములుగా లోకము స్థిరముగా ఉన్నదా లేక మార్పు చెందుతుందా అను విషయమును గూర్చి తత్వవేత్తలు పోరాడుచున్నారు. అనేక విధాలుగా ఈ రెండూ వాస్తవములై ఉన్నవి అని సామాన్య అనుభవము మనకు తెలియజేస్తుంది. దేవుని సృష్టి ఎల్లప్పుడూ మార్పు చెందుతుంది, కాని లోకములోని అనేక విషయములు లేఖనం యొక్క శ్రోతలందరికీ స్థిరముగా ఉన్నవి. మనము లేఖనములను నేటి దినములకు అనువర్తించినప్పుడు ఈ రెండు సత్యములను మనము పరిగణలోనికి తీసుకోవాలి. చరిత్ర పునరావృతమవుతుంది అను ఒక పాత నానుడి ఉన్నది, మరియు నేటి సన్నివేశములు మునుపు జరిగిన సన్నివేశములను పోలినవిగా ఉన్నాయని మనము అర్థము చేసుకోగలుగుతాము. లేఖనం యొక్క వాస్తవిక శ్రోతల వలె మనము దేవుడు సృజించిన లోకములో జీవిస్తున్నాము, మరియు మనము పాపములో పడిపోయినప్పటికీ మనము దేవుని విమోచనను కూడా అనుభవించుచున్నాము. పాత నిబంధన విశ్వాసులు ఇతర ప్రజలు మరియు దురాత్మల శక్తుల నుండి వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. అదే విధముగా వ్యతిరేకతను ఈనాడు మనము కూడా ఎదుర్కొంటున్నాము. వీటన్నిటినీ జయించడానికి వారు దేవుని సహాయముపై ఆధారపడ్డారు. మనము కూడా ఆయన సహాయముపైనే ఆధారపడుతున్నాము. అలాగే ప్రకృతి యొక్క సామాన్య పద్ధతులు లేక నియమముల విషయంలో కూడా మనము స్థిరత్వమును చూస్తాము. సూర్యోదయము మరియు సూర్యాస్తమయమును గూర్చి, మానవ రోగమును గూర్చి, ఆహారము మరియు నీటి యొక్క అవసరతను గూర్చి, మరియు లెక్కలేనని ఇతర విషయములను గూర్చి లేఖనములు మాట్లాడునప్పుడు లేఖనం యొక్క మొదటి శ్రోతలు నివసించిన లోకమును పోలిన లోకములోనే మనము నివసించుచున్నాము అని స్పష్టమవుతుంది. మరింత విశేషమైన మరియు సంకుచితమైన మార్గములలో కూడా లేఖనం యొక్క వాస్తవిక శ్రోతల లోకమునకు మరియు మన లోకమునకు మధ్య అనేక పోలికలను మనము చూస్తాము. ఉదాహరణకు, నిర్గమకాండము 20:5 ఇజ్రాయేలుకు ఇవ్వబడిన 10 ఆజ్ఞలు పాత నిబంధనలో నివసించిన మిగిలిన దేవుని ప్రజలందరికీ ఒక ప్రాముఖ్యమైన నేపథ్యమును అందించాయి. కృత నిబంధనలో ఆయన ప్రజల జీవితములను నడిపించుటకు ఇవే నిబంధనలు మరొకసారి ఉపయోగించబడినవి. 2 తిమోతి 3:16-17 పౌలు బోధించినట్లు ఇవే ఆజ్ఞలు నేడు సంఘమును కూడా నడిపించుచున్నాయి. ఇదే విధముగా దేవుని ప్రజల యొక్క నిత్య రాజవంశమునకు శిరస్సుగా దేవుడు దావీదును ఎన్నుకొనుట, పాత నిబంధనలో దేవుని రాజ్యమునకు మరియు కృత నిబంధనలో గొప్ప దావీదు కుమారునిగా యేసు యొక్క రాజరికమునకు చారిత్రక నేపథ్యమును అందించింది. మరియు ప్రకటన గ్రంథం 22:16 వంటి చోట్ల మనము నేర్చుకున్నట్లు దావీదు రాజుగా ఆయన నిత్య పరిపాలన వలన సంఘము యేసును మన రాజుగా మరియు ప్రభువుగా సేవించుట కొనసాగించుచున్నది. ఇట్టి ఉదాహరణలు తెలియజేయుచున్నట్లు మన లోకము మరియు లేఖనము యొక్క మొదటి శ్రోతల లోకముల మధ్య ఉన్న అనుబంధములు బైబిల్ యొక్క సరియైన ఆధునిక అనువర్తనములను నిర్ధారించుటలో మనకు సహాయపడగలవు. లేఖనం యొక్క శ్రోతలందరూ ఒకే దేవుని కలిగి ఉన్నారు మరియు ఒకే లోకములో జీవించుచున్నారు అని మనము చూశాము. కాబట్టి ఒకే విధమైన ప్రజలై ఉన్నందున మన మధ్య ఉన్న అనుబంధములను పరిగణిద్దాము. ఆధునిక ప్రజలు కనీసం 3 మార్గములలో లేఖనములను మొదటిగా పొందుకున్న ప్రజలను పోలి ఉన్నారు. మొదటిగా, మానవులంతా ఎప్పుడు లేదా ఎక్కడ నివసించారు అనుదానితో నిమిత్తము లేకుండా దేవుని యొక్క పాపభరితమైన స్వరూపములై ఉన్నారు. రెండవదిగా, మనము మతపరమైన విభజనలను అనుభవిస్తాము. మూడవదిగా, మానవాళిలో నేటికీ అవే వర్గములకు చెందిన ప్రజలు ఉన్నారు. మానవులందరూ దేవుని యొక్క పాపభరితమైన స్వరూపులై ఉన్నారు అను వాస్తవమును చూస్తూ ఆరంభిద్దాము. ఆదికాండము 1:27 వంటి వాక్య భాగములలో దేవుడు మానవాళిని సృజించినప్పుడు వారిని తన స్వరూపమందు చేశాడు అని మనకు తెలుపబడింది. ఇతర విషయములతో పాటు మానవులు తార్కికమైన వారు, భాషలను ఉపయోగించువారు, నైతికమైన వారు మరియు దేవుని యొక్క మతపరమైన తోటిపనివారు అని దీని అర్థము. అదే సమయంలో మానవులందరూ పాపములో పడిపోయారు. నేడు మానవులమైన మనము దేవుని మహిమపరచు విధానములో మహిమపరచుటకు మన తార్కిక, భాషాపరమైన, నైతిక మరియు మతపరమైన సామర్థ్యములను ఉపయోగించము. అవిశ్వాసులు దేవుని పరిపాలనకు సమర్పించుకోనవసరము లేదు అను విధముగా పనిచేస్తారు. విశ్వాసులు కూడా ఆయనకు స్వామిభక్తిని చెప్పవలసిన విషయాల్లో విఫలమవుతారు. 1 రాజుల గ్రంథము 8:46 దేవాలయం యొక్క ప్రతిష్ట సమయమున సొలొమోను చెప్పినట్లు, పాపము చేయనివాడు ఒకడునూ లేడు. క్రమబద్ధమైన వేదాంత శాస్త్రములో సంపూర్ణ దుర్నీతి అను ఒక బోధన ఉన్నదని మీకు తెలుసా? అనగా మానవుని యొక్క ఉనికి, అతని ఆలోచన, భావనలు మరియు ప్రవర్తన సమస్తము పాపము ద్వారా కలుషితమైపోయింది. తద్వారా అతడు చేయు ప్రతిదీ దేవుని ఆజ్ఞలు మరియు పరిశుద్ధమైన పరిమాణమును ఉల్లంఘించి చేస్తాడు. కాబట్టి పాపపు స్వభావము అనున్నది ఉన్నది మరియు దేవునితో అనుబంధము విషయంలో ఆ సమస్య ఎంత సామాన్యమైనదో బైబిల్ మాట్లాడుతుంది. నేడు మానవశాస్త్ర మరియు సమాజ శాస్త్ర అధ్యయనములలో అడుగు గొప్ప ప్రశ్నలలో ఒకటి ఏమిటంటే, మానవాళికి పాపపు స్వభావం ఉందా లేదా? మరియు సంవత్సరములుగా మరలా మరలా మానవ విద్య, మానవ పురోగమనము, మానవ అధ్యయనమును గూర్చిన సిద్ధాంతములు వాస్తవిక పాపము అను బండ మీద నిర్మించబడినవి. ఎందుకంటే మనమంతా పతనమైన స్వభావమును కలిగి ఉన్నాము అనున్నది వాస్తవమై ఉన్నది. అనగా వాస్తవానికి మానవులమైన మనము సాధన, విజయము, స్వాస్థ్యము కొరకు స్వార్థపు వాంఛతో నిండి ఉంటాము మరియు అది మనము చేయు విషయములన్నిటినీ నియంత్రిస్తుంది. మానవులు స్వాభావికముగా మంచివారు అని మీరు తలంచినట్లయితే మీరు మానవ ప్రవర్తనను అర్థము చేసుకోలేరు. వాస్తవానికి మానవ జాతి యొక్క చరిత్రను మీరు పరిశీలన చేసినట్లయితే, లేదు, మనము స్వాభావికముగా మంచివారము కాదు అని మీరు చెప్పవలెను. మనము స్వాభావికముగా దుష్టత్వముతో కూడిన స్వార్థపరులమై ఉన్నాము. అయితే బైబిలును గూర్చి ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, మనము దేవుని స్వరూపమందు చేయబడితిమి అని అది మనకు చెబుతుంది. మరియు నా ఆలోచన ప్రకారం అది మానవాళిని గూర్చిన ఒక అద్భుతమైన బైబిల్ దృష్టికోణమై ఉన్నది. ఎందుకంటే దుష్టత్వము యొక్క ఉనికిని గుర్తించు అనేక మంది ఇతర మానవ శాస్త్రవేత్తలు మరియు సమాజ శాస్త్రవేత్తలు ఇలా చెబుతారు, అయ్యో, మానవులు బాగుపడు ఎలాంటి నిరీక్షణ లేకుండా దుష్టులై ఉన్నారు. మనము కోతి జాతిలో అత్యంత కలహప్రియులమై ఉన్నాము, అంతే తేడా. అయ్యో లేదు, మనము పతనమైపోయాము, కానీ మనము దేవుని స్వరూపమందు చేయబడ్డాము. లేఖనం యొక్క గ్రహీతలు అందరూ, వారు ప్రాచీనులు కావచ్చు లేక ఆధునికులు కావచ్చు, అంతా ఒకే పాపపు స్వభావమును పంచుకొనుచున్నారు మరియు ఏదో ఒక విధముగా లేఖనములోని ప్రతి భాగము యొక్క వాస్తవిక అర్థము ఈ మానవ పరిస్థితిని ఉద్దేశించి మాట్లాడుతుంది. మనమంతా పాపము ద్వారా భ్రష్టమైపోయిన దేవుని స్వరూపులమై ఉన్నాము. లేఖనముల యొక్క వాస్తవిక శ్రోతలందరితో మనము ఈ గుణములను పంచుకుంటాము. కాబట్టి ప్రతి బైబిల్ భాగములో నుండి అర్థవంతమైన ఆధునిక అనువర్తనములను వెలికితీయుటకు ఈ పోలికలు సహాయము చేస్తాయి. దేవుని యొక్క పాపభరితమైన స్వరూపములుగా ఉండుటతో పాటుగా మనము ఒకే విధముగా మతపరమైన విభజనలను ఎదుర్కొంటాము. కాబట్టి లేఖనము యొక్క వాస్తవిక మరియు ఆధునిక శ్రోతలు పోలికలు కలిగి ఉంటారు. మొదటి లేఖనములు ప్రేరేపించబడిన కాలము మొదలుకొని లేఖనము యొక్క పాఠకులు ఎల్లప్పుడూ మూడు మతపరమైన గుంపులలో ఒకదానికి చెందినవారై ఉండిరి. అవిశ్వాసులు, అబద్ధ విశ్వాసులు మరియు విశ్వాసులు. అవిశ్వాసులు దేవునికి సమర్పించుకున్నటకు నిరాకరించుట వలన తమను తాము దేవునికి విరోధులుగా చేసుకుంటారు. మానవాళి యొక్క విభజనలో ఇజ్రాయేలు మరియు సంగమునకు దేవుడిచ్చిన విశేషమైన ప్రత్యక్షతలను విననివారు మరియు వినినవారు ఉంటారు. అబద్ధ విశ్వాసులు దేవునితో పైపై సమర్పణలు చేస్తారు. వారు బయటకు విశ్వాసుల వలె కనిపించవచ్చు, కాని వారికి నిజమైన విశ్వాసము ఉండదు. ఫలితముగా వారు ఆయన యొక్క నిత్య తీర్పు నుండి విమోచనను పొందలేరు. దీనికి భిన్నముగా విశ్వాసులు దేవుని పట్ల నిజాయితీ గల నమ్మకమైన సమర్పణలను కలిగియుండి తద్వారా పాపము నుండి విమోచించబడి దేవుని నిత్య తీర్పు నుండి రక్షింపబడతారు. సాధారణ పదములలో ఈ మూడు మతగుంపులకు లేఖనం యొక్క ఆధునిక అనువర్తనములు, ఇవే గుంపులకు వాస్తవిక అనువర్తనములను పోలినవిగా ఉండాలి. అవిశ్వాసుల విషయంలో లేఖనములు ముందుగా పాపమును నియంత్రించుటకు, వారి నశించిపోయిన స్థితిని తెలియపరచుటకు మరియు వారిని రక్షింపబడు విశ్వాసములోనికి పిలుచుటకు రూపొందించబడినవి. ఆధునిక అనువర్తనములో మనం ఇలానే చేస్తాము. అబద్ధ విశ్వాసుల విషయములో బైబిలు భాగములు పాపమును నియంత్రించుటకు, వారి వేషధారణను బట్టబయలు చేయుటకు మరియు రక్షింపబడు పశ్చాత్తాపములోనికి పిలుచుటకు రూపొందించబడినవి. ఆధునిక అనువర్తనములో మనము ఇవే లక్ష్యముల కొరకు పనిచేస్తాము. విశ్వాసుల విషయములో బైబిలు భాగములు వారి పాపమును అదుపుచేయుటకు, వైఫల్యమును గూర్చి హెచ్చరించుటకు, దేవుని కృపలో వారిని కృతజ్ఞతతో కూడిన జీవితములోనికి నడిపించుటకు రూపొందించబడినవి. మరియు ఆధునిక క్రైస్తవులముగా మనము లేఖనములను ఈ లక్ష్యములను దృష్టిలో ఉంచుకుని అనువర్తిస్తాము. పాపభరితమైన స్వరూపములు ఉండుట మరియు మతపరమైన విభజనలను అనుభవించుటతో పాటుగా ఒకే విధమైన శ్రేణులు గల ప్రజలు చరిత్రయందంతటా ఉనికిలో ఉన్నారు. కాబట్టి వాస్తవిక మరియు ఆధునిక శ్రోతలు పోలికలు గలవారిగా ఉన్నారు. మానవులను అనేక విధములుగా విభాగించవచ్చు. ఉదాహరణకు మనము కలిగి ఉన్న కొన్ని లక్షణములు లేక గుణముల ఆధారముగా మనము విభాగించబడవచ్చు. కొందరు ముసలివారు, మరికొందరు యవ్వనులు, కొందరు పురుషులు, మరికొందరు స్త్రీలు, కొందరు ధనికులు, మరికొందరు దరిద్రులు, కొందరు బలమైనవారు, మరికొందరు బలహీనులు మొదలగు విభజనలు. ఇతరులతో మనము కలిగియుండు అనుబంధముల ద్వారా కూడా మనము విభాగించబడవచ్చు. మనము తల్లిదండ్రులము, పిల్లలము, సహోదరీ సహోదరులము, యజమానులము, సేవకులము, స్నేహితులము లేక ఇంకా ఏదైనా అనుబంధము కలిగిన వారము కావచ్చు. లేక మనము చేసిన పనుల ఆధారముగా కూడా యోధులుగా మరియు నేరస్తులుగా మనము విభాగించబడవచ్చు. లేక మన వృత్తుల ఆధారముగా కాపరులు మరియు రైతులు. లేఖనం యొక్క వాస్తవిక శ్రోతల విషయంలో కూడా ఇదే నిజమై ఉన్నది. వాస్తవానికి లేఖనములోని అనేక భాగములు ఒక శ్రేణి ప్రజల కొరకు ఉద్దేశించబడినవి. కోపముతో ఉన్నవారు లేక ప్రేమగలవారు, లేక సోమరులు లేక పశ్చాత్తాపపడువారు, లేక ధనికులు లేక పేదలు వంటి ప్రజల మీద లేఖన భాగములు దృష్టి పెట్టుటను మనము చూస్తాము. అలాగే భర్తలు లేక భార్యలు లేక పిల్లలు లేక సేవకులు లేక దొంగలు లేక ఉద్యోగులు వంటి ప్రజలకు విశేషముగా ఉద్దేశించబడిన వాక్య భాగములను కూడా మనము చూస్తాము. ప్రతి యుగములోనూ ఇదే రకమైన ప్రజలు ఉనికిలో ఉంటారు. కాబట్టి వారు వాస్తవిక శ్రోతలు మరియు తరువాత వచ్చిన శ్రోతలందరి మధ్య అర్థవంతమైన అనుబంధములను రూపొందిస్తారు. ఈ అనుబంధములన్నీ మన అనువర్తనమును నిర్దేశించుటలో సహాయపడతాయి. ఐశ్వర్యమును గూర్చిన వాక్యభాగములలో నుండి ప్రాచీన మరియు ఆధునిక ధనిక ప్రజలు అందరూ ఒకే రకమైన అనువర్తనములను పొందుకోవచ్చు. ప్రాచీన మరియు ఆధునిక నాయకులు నాయకత్వమును గూర్చిన వాక్యభాగముల నుండి ఒకే రకమైన అనువర్తనములను వెలికి తీయవచ్చు. ఇలాగే ఇంకా ఎన్నో మన జీవితములకు బైబిలును అనువర్తించుటకు మనము చేయు ప్రయత్నములన్నీ లేఖనము యొక్క మొదటి శ్రోతలతో మనము ఇట్టి అనుబంధములను కలిగి ఉండగలము అని గుర్తించుట ద్వారా సహాయమును పొందగలవు. ఇప్పటి వరకు లేఖనమును అనువర్తించవలసిన అవసరతను విశదీకరించి వాస్తవిక మరియు ఆధునిక శ్రోతల మధ్య ఉన్న కొన్ని ప్రాముఖ్యమైన అనుబంధములను పరిగణించాము. కాబట్టి ఇప్పుడు మన అనువర్తనము మీద ప్రభావము చూపగల వాస్తవిక మరియు ఆధునిక శ్రోతల మధ్య ఉన్న పురోగమనముల మీదకి మన దృష్టిని మళ్లించుదాము. బైబిల్ చాలా పరాయిదిగాను వేరొక లోకములో నుండి వచ్చినదిగాను అనిపిస్తుంది అని బైబిల్ను చాలా జాగ్రత్తగా చదివిన మరియు అధ్యయనము చేసిన అనేక మంది ప్రజలు అంటుంటారు. మరియు చాలా వరకు ఇది వాస్తవమై ఉన్నది. బైబిల్లోని గ్రంథములు అనేక సంవత్సరముల క్రితం వ్రాయబడినవి. మనలో చాలామంది మీ చదవలేని భాషలలో మనకు భిన్నమైన సంస్కృతులకు అవి వ్రాయబడినవి. మరియు మన వ్యక్తిగత జీవితములు కూడా లేఖనములోని వాస్తవిక శ్రోతల జీవితములకు ఎంతో భిన్నమైనవిగా ఉన్నాయి. కాబట్టి ఏదో ఒక విధముగా బైబిలును మనము ఆధునిక జీవితమునకు అనువర్తించినప్పుడు మనము ఈ విషయములన్నిటినీ పరిగణలోనికి తీసుకోవాలి. తరువాత పాఠములో ఇట్టి భిన్నత్వములను చూచు పలు విధానములను మనము దగ్గరగా పరిశీలన చేద్దాము. కాబట్టి ప్రస్తుతానికి లేఖనము ప్రేరేపించబడిన నాటి నుండి మూడు ప్రధానమైన పురోగమనములను మనము గుర్తిస్తాము, మరియు బైబిల్ గ్రంథములను ఆధునిక దినములలో అనువర్తించున్నప్పుడు మనము వీటిని పరిగణలోనికి తీసుకోవాలి. అవి యుగముల సంబంధమైన సాంస్కృతిక మరియు వ్యక్తిగత పురోగమనములు. విమోచన చరిత్రలో యుగముల సంబంధమైన పురోగమనములను మనము మొదటిగా చూద్దాము. ప్రపంచ చరిత్రను గూర్చి బైబిల్ దృష్టికోణమును క్రైస్తవులు తరచుగా మూడు దశలలో క్రోడీకరించారు. అవి సృష్టి, దేవుడు మొదటిగా లోకమును సృజించిన కాలము, పతనము, మానవాళి మొదటిగా పాపము చేసి దేవుని ద్వారా శాపమును పొందిన కాలము, మరియు విమోచన, పతనము తరువాత కాలము. దీనిలో దేవుడు మనలను మన పాపము నుండి విమోచిస్తాడు. ఆదాము హవ్వలు పాపములో పడిన తరువాత వెంటనే దేవుడు సుదీర్ఘమైన నిదానమైన విమోచన ప్రక్రియను ఆరంభించాడు, మరియు సహస్రాబ్దులన్నిటిలో శపించబడిన సృష్టిలో మరియు సృష్టితో పాటు ఆయన కరుణతో తన విమోచన రాజ్యమును నిర్మించాడు. సృష్టి మీద దేవుని పరిపాలన యొక్క ప్రగతిశీల ప్రభావము కాలక్రమములో జరిగిన పురోగమనములకు దారితీసింది, మరియు అవి లేఖనములో ప్రస్తావించబడిన పలు యుగముల మధ్య విచ్ఛేదమునకు కారణమైంది అని అనేక మంది వేదాంతవేత్తలు గుర్తించారు. అయితే అత్యంత స్పష్టమైన యుగముల సంబంధమైన పురోగమనము పాత మరియు క్రొత్త నిబంధనల మధ్య జరిగింది. అయితే బైబిల్ అంతటిలో దేవుని యొక్క పలు నిబంధనల ప్రకారం వేదాంతవేత్తలు సాధారణముగా యుగములను గుర్తిస్తారు, మరియు అవి ముఖ్యముగా పాత నిబంధనలోని ఆదాము, నోవహు, అబ్రాహాము, మోషే మరియు దావీదు, క్రొత్త నిబంధనలో యేసుకు సంబంధించినవై ఉన్నవి. ఉదాహరణకు ప్రాయశ్చిత్త బలులకు సంబంధించిన నియమములు విమోచన చరిత్రలోని పలు సమయములలో పలు విషయములను ఆశించాయి. మోషే కాలములో అవి మందిరములో బలులను కోరాయి. సొలొమోను కాలములో అవి దేవాలయములో బలులను కోరాయి. ఆరంభ క్రొత్త నిబంధన కాలములో అవి సిలువ మీద యేసు మరణమును కోరాయి, మరియు క్రొత్త నిబంధనలో అవి పూర్తిగా అంతరించిపోయాయి. నేటి అనగా క్రీస్తు మరణించి తిరిగి లేచి తిరిగి వచ్చుటకు సిద్ధముగా ఉన్న కాలములోని విశ్వాసులముగా మనము విశేషముగా పాత నిబంధనను చదువునప్పుడు మనము లేఖనమును అర్థము చేసుకుని అనువర్తించు విధానము పాత నిబంధనలోని ప్రజల విధానముల కంటే భిన్నమైనదిగా ఉండాలి. అయితే అవును, మనము అస్సలు ఎలాంటి సర్దుబాట్లు చేయవలసిన అవసరము లేని ఇతర సమయములు కూడా ఉన్నాయి. ఉదాహరణకు బలుల వ్యవస్థను చూడండి. క్రీస్తు మన బలిగా ఉన్నాడు కాబట్టి మనం యొక్క బలులను అర్పించవలసిన పని లేదు. కాబట్టి ఈ భావనలో చాలా తక్కువ అనువర్తన ఉంటుంది. నేను దేవాలయమునకు వెళ్లవలసిన పని లేదు. ఒక జంతువు మీద నా చేతులు ఉంచి అది నా పాపములన్నిటినీ మోయినట్లు నేను దానిని వధించుటకు దగ్గరలో ఉన్న దేవాలయమునకు వెళ్లవలసిన పని లేదు. కాబట్టి అవును, విమోచన చరిత్రలో మనము లేఖనమును ఒక భిన్నమైన రీతిలో అనువర్తించు నేటి వంటి కాలములు ఉన్నాయి. మనము ఒక లేఖనమును వ్యాఖ్యానించి దానిని మన జీవితములకు అనువర్తించుకుని చుండగా విమోచన చరిత్రలో మనము ఉన్న సమయము దృష్ట్యా విమోచన చరిత్రలో ఒక వాక్యభాగం ఎక్కడ జరుగుతుందో కనుగొనుట చాలా కీలకమై ఉన్నది. ఎందుకంటే వారి విమోచన చరిత్ర యొక్క నేపథ్యములో కొన్ని వాక్యభాగములు మన నేపథ్యము కంటే భిన్నమైన రీతులలో అనువర్తించబడినవి అని స్పష్టముగా కనిపిస్తుంది. ఒక ఉదాహరణను చూద్దాము. పాత నిబంధనలోని బలుల వ్యవస్థ. జంతు బలులను గూర్చి పాత నిబంధనలో ఉన్న వాక్యభాగములు మనకు ఔచిత్యమైనవి కావు, కానీ అవన్నీ క్రీస్తులో నెరవేర్చబడినవి అను విషయములో మాత్రం అవి నిశ్చయముగా ఔచిత్యమైనవిగా ఉన్నాయి. కాబట్టి మనము ఆ వాక్యభాగములను చదువునప్పుడు ఓ, నేను ఒక గొర్రెపిల్లను లేక ఎద్దును లేక పావురమును వెదకాలి అని మనము స్పందించము, కానీ నా పాపమును కప్పుట కొరకు నేను క్రీస్తు వైపు చూడాలి. కాబట్టి అనేక విధాలుగా ఇది ఒక ఉదాహరణ మాత్రమే, కానీ అనేక విధాలుగా మనము లేఖనములను చదివినప్పుడు ఈ వాస్తవమును మనము పరిగణలోనికి తీసుకోవాలి. ఓ, విమోచన చరిత్రలో ఇది పాత నిబంధనకు అనుగుణంగా జరుగుతుంది. ఉదాహరణకు మనమిక దైవాధిపత్యములో నివసించుటలేదు. కాబట్టి ఇజ్రాయేలు ప్రజల జీవితముల విషయములో వాస్తవములై ఉన్న కొన్ని విషయములు నేటి విశ్వాసులమైన మన జీవితములలో వాస్తవములు కాకపోవచ్చు. మనం ఎల్లప్పుడూ ఒక వాక్యభాగము యొక్క వ్యాకరణ నేపథ్యమును మాత్రమే దృష్టిలో ఉంచుకోము గాని దాని విమోచన చరిత్రిక నేపథ్యమును దృష్టిలో ఉంచుకుని క్రొత్త నిబంధన తరువాత కాలం యొక్క వాస్తవికత దృష్ట్యా మనము విశ్వాసులకు దీనిని సరియైన రీతిలో అనువర్తించవచ్చు. అనేక విధాలుగా బైబిల్ చరిత్ర ఎదుగుచున్న చెట్టును పోలియున్నది. ప్రతి చెట్టు విత్తనములో నుండి ఎదుగుతుంది, ఒక చిన్న మొక్క అవుతుంది, తరువాత పెద్ద చెట్టుగా వృద్ధి పొందుతుంది. చెట్టు ఏమి కాబోతుందో అదంతా ఆ మొదటి విత్తనములో ఉంటుంది. అయితే కాలక్రమములో చెట్టు సంపూర్ణ పరిపక్వత పొందుకొనుటకు గాను ఎదగాలి మరియు వృద్ధి చెందాలి. ఇదే విధముగా విమోచన బైబిల్ చరిత్ర అంతటా ఎదిగి పురోగమనము చెందింది మరియు బైబిలును మన జీవితములకు అనువర్తించుకొనుచుండగా మనము ఈ పురోగమనములను పరిగణలోనికి తీసుకోవాలి. బైబిల్ అంతా మనకు ఔచిత్యము కలిగినదిగా ఉన్నదని మరియు అధికారికముగా ఉన్నదని ఈ పురోగమన పద్ధతి తెలియజేస్తుంది. కానీ ఆ మునుపటి ప్రత్యక్షతను తదుపరి ప్రత్యక్షత యొక్క వెలుగులో మనము అనువర్తించవలసి ఉన్నది. యుగముల సంబంధమైన పురోగమనమును గుర్చిన ఈ అవగాహనను మనసులో ఉంచుకొని నేటి మన సంస్కృతులను మరియు బైబిలులో సూటిగా ఉద్దేశించబడిన సంస్కృతులను వ్యత్యాసపరచు సాంస్కృతిక పురోగమనములు అను ఆలోచనను విశదీకరిద్దాము. లేఖనం యొక్క వాస్తవిక మరియు ఆధునిక శ్రోతల మధ్య సాంస్కృతిక పురోగమనములను గూర్చి ఆలోచన చేయుటలో మనము పోలికలను మరియు వ్యత్యాసములను రెంటినీ గుర్తించాలి. పోలికల విషయంలో అబ్రహాము అనుభవమును పోలియున్న ఏ విధమైన సాంస్కృతిక పద్ధతులను మనం ఎదుర్కొనుచున్నాము మరియు మన సంస్కృతి దావీదు సంస్కృతిని పోలినదిగా ఎలా ఉన్నది వంటి ప్రశ్నలను మనము అడగాలి. మరియు వ్యత్యాసముల విషయంలో పాత నిబంధనలోని ప్రాచీన సమాజముల నుండి మానవ సంస్కృతిలో ఇంత గొప్ప మార్పు ఎలా జరిగింది మరియు ఏ ఆచారములు మరియు పరంపరలు భిన్నముగా ఉన్నాయి వంటి ప్రశ్నలను మనం అడగాలి. ఇట్టి ప్రశ్నలకు మనమిచ్చు జవాబులు మనము నేడు లేఖనమును అనువర్తించు విధానము కొరకు ప్రాముఖ్యమైన అంతర్భావములను కలిగి ఉంటాయి. బైబిల్ వ్రాయబడిన సంస్కృతి స్పష్టముగా మన సంస్కృతి కంటే భిన్నమైనదిగా ఉన్నది. మనలో చాలామంది వ్యవసాయము చేయు పల్లె ప్రాంతములలో నివసించుటలేదు. కొంతమంది నివసిస్తున్నారు గాని పట్టణములలో ఉన్న మనము మాత్రం అలా నివసించుటలేదు. కాబట్టి మనము కొన్ని మార్పులను చేయవలసి ఉన్నది. అలాగే మనము క్రీస్తు పూర్వము 1000లో కూడా నివసించుటలేదు. ఆ కాలంలో వ్యాపారము బేత్లెహేము పట్టణ ద్వారము బయట జరిగేది. రూతు గ్రంథమును చదవండి. ఆ దినములలో మీరు ఒక న్యాయ సంబంధమైన ఒప్పందమును ఎలా చేసుకునేవారో మీకు తెలుసా? అవును, మీరు మీ పాదరక్షకులను తీసి ఒక విధంగా దానితో కరచలనం చేసేవారు. అవును, ఇది వినడానికి వింతగా ఉన్నది. మనము కాంట్రాక్టులు సైన్ చేసే మరియు విభిన్నమైన ఒప్పందములు కలిగి ఉన్న విభిన్నమైన సంస్కృతులలో నివసించుచున్నాము. పలు సంస్కృతులు పలు విధములుగా వ్యాపారం చేస్తాయి మరియు స్త్రీ పురుషుల మధ్య అనుబంధములు విభిన్నమైన రీతిలలో ఉంటాయి. సమస్త విషయములకు విభిన్నమైన సాంస్కృతిక వ్యక్తీకరణములు ఉంటాయి. దీని పట్ల మనము అవగాహన కలిగి ఉండి బైబిలులో విభిన్నమైన విధానములు ఉన్నాయని గుర్తించాలి. పనులు విభిన్నమైన రీతులలో జరుగు సంస్కృతులలో మనము నివసించుచున్నాము. అయితే మనము వ్యాపారమును ఎలా చేయాలి అను విషయమును గూర్చి బైబిల్ మనకు నియమములను ఇస్తుంది. మనము నిజాయితీతో వ్యాపారము చేయాలి. రుతుగ్రంథములో మీరు దీనిని చదవవచ్చు. కాబట్టి మనము మన పాదరక్షకులను తీయకపోయినప్పటికీ మన వ్యాపార లావాదేవీలలో మనము నైతిక నిజాయితీ అను నియమమును అనువర్తించుకోవాలి. మన వ్యక్తిగత పరిస్థితిని గూర్చి ఆలోచన చేస్తూ దానిని వాస్తవిక శ్రోతల యొక్క కాలముతో పోల్చుచుండగా క్రొత్త నిబంధన కాలమునకు మనకు కనీసం 2000 సంవత్సరముల అవధి ఉన్నదని మరియు పాత నిబంధనకు మనకు కనీసం 3000 సంవత్సరముల అవధి ఉన్నదని మనము గుర్తించాలి. కాబట్టి వాస్తవిక శ్రోతల అనుభవము నుండి మనలను వ్యత్యాసపరచు తేడాలు సాంస్కృతిక భేదములు ఉండవచ్చు. టెక్నాలజీ చాలా మారిపోయింది అనున్నది మాత్రం చాలా స్పష్టమైన విషయమై ఉన్నది. కాబట్టి ఉదాహరణకు మనం ఎంతో దృశ్యాత్మకమైన సంస్కృతి, త్వరిత సంభాషణకు అలవాటు పడిన సంస్కృతిగా ఇతరులతో సంభాషించుటకు టెక్నాలజీని ఉపయోగించు సంస్కృతి వలె ఉన్నాము. ప్రాచీన కాలంలో 2000 సంవత్సరముల మునుపటిని గూర్చి ఆలోచన చేయండి. అప్పుడు యోహాను ప్రకటన గ్రంథమును వ్రాసినప్పుడు దానిని ఒక సమాజము నుండి మరొక సమాజమునకు ఒక వ్యక్తి ఒక ఉత్తరము వలె తిప్పుట జరిగింది. అతడు ఒక సంఘము నుండి మరొక సంఘమునకు ప్రయాణించుటకు ఎంతకాలము పట్టి ఉండవచ్చు? ఆ రోజులలో త్వరగా సంభాషణ లేదు. ప్రకటన గ్రంథమును గూర్చి ఆలోచన చేయనప్పుడు స్పష్టమయ్యే మరొక విషయం ఏమిటంటే ప్రకటన గ్రంథము ప్రాథమికముగా వినుట కొరకు ఉద్దేశించబడింది. కాబట్టి గ్రంథం యొక్క ఆరంభంలోనే చదువు ఒక వ్యక్తి మీద మరియు విను అనేక మంది మీద ఒక ఆశీర్వాదము పలుకుబడింది మరియు అది వాస్తవముగా అర్థము చేసుకునవలసి ఉండిన విధానమునకు సూచనగా ఉన్నది మరియు దానిలో ఒక వ్యక్తి శ్రోతల కొరకు పుస్తకమంతటిని చదవవలసి ఉండినది. మన విషయంలో ప్రకటన గ్రంథమును చదువునప్పుడు నిదానించుట చాలా సులువైన పని. మనము ఒకసారి ఆగి ఒక వచనమును ధ్యానము చేసి దాని అర్థమును గ్రహించుటకు ప్రయత్నించవచ్చు. అయితే వాస్తవిక శ్రోతలకు 22 అధ్యాయములు ఒకదాని తరువాత ఒకటి ఒక ఒరవడిగా ప్రవహించాయి. కాబట్టి గ్రంథం యొక్క అనుభవము భిన్నముగా ఉన్నది. మరియు నా ఆలోచన ప్రకారం దీని వలన కలిగిన పరిణామాలలో ఒకటి ఏమిటంటే ప్రకటన గ్రంథం యొక్క వాస్తవిక శ్రోతలు ఆ ప్రవాహంలో కొట్టుకునిపోయి ఉంటారు. దానిని పూర్తిగా గ్రహించలేక ఒక సమయము వచ్చేసరికి ప్రతి వివరమును గూర్చి చింతించుటమాని గ్రంథము యొక్క సాధారణ ఉద్దేశమును గ్రహించి ఆ గ్రంథములోని సాధారణ విషయములు వారి పరిస్థితులతో మాట్లాడుటకు అనుమతి ఇచ్చి ఉంటారు. మరియు అక్కడ ఇవ్వబడిన రూపములు ఒకదాని తరువాత మరొకటి వస్తూ ప్రతి దానిని అర్థము చేసుకునుటకు ప్రయత్నించుటకు బదులుగా మన హృదయ అవసరతతో మాట్లాడతాయి. కాబట్టి సాంస్కృతిక భిన్నత్వము లేఖనమును గూర్చిన మన అవగాహనను మరియు మనము లేఖనమును చదువు విధానమును ప్రభావితము చేయు విధానమునకు ఇది ఒక ఉదాహరణయై ఉన్నది. యుగముల సంబంధమైన మరియు సంస్కృతి సంబంధమైన పురోగమనములతో పాటుగా నేటి ప్రజలను బైబిలులోని వాస్తవిక శ్రోతలతో వ్యత్యాసపరచు వ్యక్తిగత పురోగమనముల మీద కూడా మనము దృష్టి పెట్టాలి. బైబిలులోని ప్రజలు మరియు మన సమకాలీన లోకములో నివసించిన ప్రజల మధ్య ఎన్నో పోలికలు ఉన్నాయి. కానీ ఆధునిక మరియు ప్రాచీన ప్రజల మధ్య అనేక వ్యత్యాసములు కూడా ఉన్నాయని మనము గుర్తించాలి. బైబిల్ భాగములను మనము సరియైన రీతిలో అనువర్తించాలని కోరితే ఈ వ్యక్తిగత భేదములను మనము పరిగణలోనికి తీసుకోవాలి. ఉదాహరణకు, బైబిల్లో మనము చూచు ప్రజలతో మన వ్యక్తిగత జీవితములను ఎలా పోల్చగలము? సమాజములో మనకు ఎలాంటి బాధ్యతలు ఉన్నాయి? మన ఆత్మీయ స్థితి ఏమిటి? ఆ వ్యక్తి లేక ఈ వ్యక్తితో పోల్చితే మనము దేవుని ఏ విధముగా సేవిస్తున్నాము? మన ఆలోచనలు, క్రియలు మరియు భావనలు బైబిల్ రచయితల ఆలోచనలు, క్రియలు మరియు భావనలతో ఎలాంటి పోలికను కలిగి ఉన్నవి వంటి ప్రశ్నలను మనం అడగాలి. ప్రాచీన ప్రజలు మరియు ఆధునిక ప్రజల మధ్య ఉన్న వ్యత్యాసములను పరిగణలోనికి తీసుకుని మన జీవితములలోని విశేషమైన పరిస్థితులకు బైబిల్ను ఎలా అనువర్తించుకునవచ్చో మనము మరింత ఉత్తమమైన రీతిలో అర్థము చేసుకోవాలి. లేఖనం యొక్క వాస్తవిక మరియు ఆధునిక శ్రోతల మధ్య ఉన్న యుగముల సంబంధమైన, సంస్కృతి సంబంధమైన మరియు వ్యక్తిగత పురోగమనములను గుర్తించుట మన దినములలో బైబిలును అనువర్తించుటలో అత్యంత కఠినమైన విషయములలో ఒకటై ఉన్నది. అయితే మనము దీనిని జాగ్రత్తగా చేసిన ఎడల దేవుని గణపరచు విధముగా, ఇతరుల పట్ల బాధ్యతాయుతముగా మరియు మన కాలములకు అనుగుణముగా లేఖనములను అనువర్తించుటలో ఇది మనకు ఎంతో సహాయపడగలదు. లేఖనమును అనువర్తించుటను గూర్చిన ఈ పాఠములో బైబిల్ యొక్క వాస్తవిక అర్థమును మన ఆధునిక పరిస్థితులకు అనుబంధపరచు మూడు సామాన్య కారకములను మనము విశదీకరించాము. లేఖనము యొక్క ఆధునిక అనువర్తనములను చేయవలసిన అవసరతను గూర్చి మనము మాట్లాడాము. లేఖనమును ఎలా అనువర్తించాలో నిర్ధారణ కలిగించుటలో మనకు సహాయపడు వాస్తవిక మరియు ఆధునిక శ్రోతల మధ్య అనుబంధములను మనము చర్చించాము. లేఖనము వ్రాయబడిన నాటి నుండి కలిగిన కొన్ని పురోగమనములను మనము పరిగణించాము మరియు సమకాలీన శ్రోతల కొరకు మన అనువర్తనములను ఉపయోగించుటలో ఈ పురోగమనములు మనలను బద్దులనుగా చేయు కొన్ని విధానముల మీద విశేషమైన దృష్టిని పెట్టాము. తరువాత తరముల వారు ప్రక్కనబెట్టుట కొరకు లేఖనములు వ్రాయబడలేదు అని మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. భిన్నముగా చరిత్ర ఎందంతటా దేవుని ప్రజలు వాటిని ప్రేమించి విధేయత చూపుట కొరకు అవి వ్రాయబడినవి. ఈ కారణము చేత బైబిల్ మొదటిగా వ్రాయబడిన కాలములో ఉన్న విధముగానే నేడు కూడా అంతే ఔచిత్యము కలిగినదిగాను వాస్తవమైనదిగాను ఉన్నది. బైబిల్ దినములకు మరియు నేటికి మధ్య జరిగిన పురోగమనములను మనము సమీక్షించాలి మరియు అలా చేసినప్పుడు మనము మునిపటి ప్రజల కొరకు మాత్రమేగాక నేడు నివసించుచున్న ఆయన ప్రజల కొరకు కూడా దేవుని చిత్తమును వివేచింపగలము.